ಉದ್ಯಾನಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರುತಿಧಿರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಖಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ತ್ವಯಿಪಾಯನೋ ವಿರಹಕಾತರ ಆಜುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಹು ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ. ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾದಮೃತದ್ರವಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಹೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ. ರೆಂಡವ ರೋಜು ಪ್ರಾತಃಕಾಲ ಪ್ರವಚನಲೋಕಿ ಅಂದರಿಕೆ ಕೂಡ ಸ್ವಾಗತಂ ಪಲುಗುತ್ತಾವು. ಭಾಗವತಂ ನಾಮಸ್ಮರಣ ವಲ್ಲ ಮಾನವುಲಕು ಕಲಿಗించేటటువంటి శుభ ఫలితాలకు సంబంధించిన గ్రంథం. ఇది కలియుగం గనక కలియుగంలో మానవులు ఎక్కువ కష్టపడలేరు గనక కష్టపడడం కంటే సుఖపడడానికి ఇష్టపడతారు గనక ఇటువంటి వాళ్ళని తరింప చేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు నామస్మరణం అనే ఒక సులభ ఉపాయం ఇచ్చాడు. నామస్మరణాత్ అన్యః ఉపాయం న విద్యతే. అన్యోపాయం అంటే మరొక ఉపాయం లేదు. ఏమిటది? నామస్మరణాత్ నామస్మరణము కంటే. కృష్ణ గోవింద అని 10 సార్లు భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడము కంటే కలియుగంలో మానవులకు సులభంగా తరించేటటువంటి మరొక ఉపాయం లేదు. దీనికి ఎక్కువ పెట్టుబడి కూడా లేదు. కొంచెం గొంతు ఉపయోగిస్తే చాలు. ఆ గొంతుకు కూడా ఉపయోగిస్తే అరిగిపోతుందేమోనని లాకర్లో పెట్టుకుంటే వీడు రేపొద్దున క్రాకర్ అయిపోతాడు. దానివల్లే భాగవతంలో ఇంచుమించుగా భగవద్భక్తుల చరిత్రలన్నీ భక్తికి సంబంధించిన కథలు. భక్తి జ్ఞాన వైరాగ్య యోగములని 4 ఉన్నాయి. ఈ 4 ఏది లేకపోయినా మానవుడు మళ్ళీ జన్మెత్తుతాడట. అందుకే కొంతమంది ఈ జన్మలో కేవలం భక్తులుగా ఉంటారు. పూర్వం వాళ్ళకి భక్తి లోపించింది కనుక ఈ జన్మలో ఆ భక్తిని పూరణ చేసుకోవడానికి వాడు భక్తుడే పుడతాడు. ఒక్కొక్కడు జ్ఞాన మార్గం వెంట ఎందుకు పెడతాడు అంటే పూర్వం వాడికి జ్ఞానం తక్కువగా ఉంది, ఆ లోపాన్ని మళ్ళీ పూరించుకోవడానికి వాడు జ్ఞానిగా అవతరిస్తాడు. మరికొంతమంది ఈ జన్మలో ఏ వస్తువుల మీద వ్యామోహం లేకుండా వైరాగ్యంతో బతుకుతారు. అంటే పూర్వం వాడికి వైరాగ్యం లేదు, వాడు బాగా భోగాల్లో బతికాడని అర్థం. అటువంటి వాడికి మళ్ళీ జన్మ ఇచ్చి వాడిని కొంతకాలం పాటు విరాగిని చేస్తాడు. ఇంకా 4వది యోగం. మనిషికి యోగాభ్యాసం చాలా అవసరం. ఎందుకంటే యోగం వల్ల చిత్తం ఇష్టం వచ్చినట్టు వెళ్లకుండా ఉంటుంది. యోగ చిత్తవృత్తి నిరోధక. మనిషి ఎదురుగుండా కూర్చుంటాడు, కానీ మనస్సు ఎక్కడ ఉండదు. అట చాలామంది యొక్క లక్షణం అది, ఎక్కడో మీలాంటి మహానుభావులు నోటికి కోటికి ఎదురుగుండా కూర్చున్నంతసేపు పురాణం మీదే దృష్టి పెడతారేమో చెప్పలేం కానీ, ఈ కలియుగంలో ఉన్న మానవుల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వాడు ఎదురుకుండా ఉంటాడు, మనస్సు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఉపన్యాసమునకు వెళ్ళడం కోసం ఇంట్లోంచి బయలుదేరి వచ్చాను, తీరా కుర్చీలో కూర్చున్నాను, ఇంటికి తాళం వేశానా లేదా, తాళం వేశాక గొళ్ళెం కూడా వేశానా లేదా, పొరపాటున కారు ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా పెట్టానా, ఈయన రోజులాగే 12:30 వదిలేస్తాడా, కర్మకాలం 10 నిమిషాలు ఎక్కువ పుచ్చుకుంటాడా, ఇలా రకరకాల ఆలోచనలు ఈ ఉపన్యాసం వింటున్నప్పుడు వస్తాయట. అప్పుడు ఏమవుతుంది, మనస్సు ఎప్పుడైతే ఇక్కడ లగ్నం కాదో ఈ వినడం వల్ల వచ్చే ప్రయోజనము సంపూర్ణంగా రాదు. ఏ పనైనా ఇష్టపడి చేస్తే ఉపయోగం కానీ మొక్కుబడిగా ఆ పని చేస్తే ఉపయోగం ఉంది. మా ఆయన దండం పెట్టమన్నాడు కాబట్టి పెట్టాను అందుకు ఆవిడ, అంటే ఆవిడకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఆ నమస్కారం చేయడం వల్ల వచ్చే ప్రయోజనము శూన్యం. కాబట్టి ఏ పని చేసినా హృదయము లగ్నం చేసి చెయ్యాలి. ఈ యోగాభ్యాసం వల్ల మనస్సు చేస్తున్న పని మీద నిమగ్నమై ఉంటుంది. ఎవడన్నా తాను చేసే పని మీద నిమగ్నమై ఉంటే ఆ పని 10 మందికి ఉపయోగపడుతుంది. యోగము మన మనస్సుని అదుపులో పెడుతుంది. యోగ కేవలం చిత్తవృత్తి నిరోధక కాదు, దానికి ఇంకోటి కూడా ఉన్నది, సమత్వం యోగముచ్యతే. ప్రతి ప్రాణిలో భగవంతుణ్ణి చూడగలిగేవాడు యోగి. యోగికి కుక్కలో, నక్కలో, పిల్లిలో, మామూలు ప్రాణులలో, ధనవంతులలో, పేదవాళ్లలో, సమస్త ప్రాణులలో ఒకే పరమాత్మ కనపడతాడు. అందుకే సుఖుడు మహాయోగి. సుఖుడికి ఎవరి మీద ద్వేషం లేదు, రాగం లేదు. ఎవడన్నా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని అదుపులో పెట్టడానికి వాడికి మంచి సూచన చేసేవాడు, అవతల వాడు మంచివాడు అనుకుంటే వాడికి సూచన చేయవలసిన అవసరం లేదు. ఏ ప్రాణిని చూచినా, ఆఖరికి కొండ చిలువను చూచినా, సింహాన్ని చూచినా, అందులో కూడా ఆయనకి కృష్ణుడే కనపడేవాట. అంతటి పరమ జ్ఞాన సంపన్నుడు సుఖుడు. అందుకే సుఖుడు యోగి అవధూత. కాబట్టి మొత్తం మీద మానవుడు తరించడానికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము అని 4 ఉన్నాయి. ఈ 4 గొప్పవైనా వీటిల్లో సులభముగా భగవంతుణ్ణి పొందేలా చేసేందుకు మాత్రం భక్తి ఎక్కువగా ఉపయోగపడుతుంది. భాగవతంలో 6వ స్కంధంలో నామస్మరణ చేసి భక్తుడై తరించిన ఒక వ్యక్తి కథ అద్భుతంగా చెప్పారు. ఈ సౌనకాది మహర్షులు సూతుడి ద్వారా నైమిషారణ్యంలో పురాణం వింటూ వింటూ ఒక రోజున అడిగారు, మహాత్మా, ఎక్కువ మంది మానవులకి మనస్సు నిలకడగా ఉండదు, ధనం ఖర్చు పెట్టమంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, దీనివల్ల ఇంద్రియ నిగ్రహం ఉండదు, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్ల చెయ్యరాని మహాపాపాలు చేస్తూ ఉంటారు, ఈ పాపముల నుంచి విముక్తి మానవుడు ఎప్పటికైనా పొందుతాడా లేదా, చేసిన పాపాలకి శాశ్వతంగా నరకం అనుభవిస్తాడా, కేవలం నరకమా లేక ఎప్పటికైనా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నదా. అమెరికా చట్టాలు ఉన్నాయి, నువ్వెంత పశ్చాత్తాపడినా వాడికి శిక్ష అంటే శిక్షేగా. కొన్ని దేశాల్లో కఠోర శిక్షలు ఉంటాయి, ఆ శిక్షలు కనుక భారతదేశంలో ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడు కొంత. ఒకప్పుడు అలా ఉండేది అనుకోండి, ఇప్పుడు అలా లేకపోవటం వల్ల ఎన్ని తప్పులు చేసినా 6 నెలలు జైలు, 10 ఏళ్ళు బెయిలు. ఈలోపు వీడు చచ్చిపోతాడు, తీర్పు ఇచ్చేవాడు చచ్చిపోతాడు, ఆ తర్వాత మనము మర్చిపోతాం. కానీ చూశారు కదా, ఓ దేశంలో కన్న బిడ్డని కొట్టారంటే తల్లిదండ్రులు, కొట్టారో లేదో కూడా తెలియదు, వాళ్ళకి యావజ్జీవ కారాగారం శిక్ష వేశారు. అప్పుడు ఏమవుతుందన్నమాట, తప్పులు చేయడానికి జనం భయపడతారు. అంత కఠోరంగా శిక్ష విధించాలో విధించకూడదో తర్వాత పక్కన పెడదాం, ముందు ఎప్పుడైతే మనిషికి కఠోర శిక్ష ఉంటుందో అప్పుడు వాడికి తప్పు చేయడానికి భయం ఉంటుంది. జనక మహారాజు పరిపాలనలో దొంగతనం చేస్తే చేతులు నరికేసేవారు, కాబట్టి జనకుడి పరిపాలన దొంగే లేడు అసలు. ఇక్ష్వాకు మహారాజు పరిపాలనా కాలంలో తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే కొరత అని ఒక శిక్ష వేసేవారు. కొరత అంటే తెలుసు కదా, ఒక సోలం బయట పాతి, మంచి వికెట్లు అంటారు చూసారా, అలా సన్నగా ఇనుముతో చెక్కిన ఒక సోలాన్ని భూమిలో పాతి వీడిని తీసుకెళ్ళి మల ద్వారా కూడా దింపేసేవారు. అందులో ఇహ దెబ్బకి వాడు మళ్ళీ కోలుకోడు, ఓహో అమ్మకి నాన్నకి అన్నం పెట్టకపోతే గౌరవించకపోతే ఇక్ష్వాకు మహారాజు గారు ఈ శిక్ష వేస్తాడు బాబు అని భయపడి అనుక్షణం తల్లిదండ్రులు గౌరవించేవారు, భార్యని గౌరవించేవారు. భార్యను చంపిన దుర్మార్గుడిని మొత్తం వేళ్ళన్ని పట 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 నరికించేసేవారట. అందుకని భార్యను పొరపాటు కూడా ఎవడో ఆ రోజుల్లో కొట్టేవాడు కాదు. ఇప్పుడు భార్యను కొట్టడం ఏంటి, నెత్తి మీద పెట్రోల్ అంటించేసినా వాడు మళ్ళీ జైల్లోంచి బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఆ రోజుల్లో శిక్ష ఎలా వేసేవారో తెలిసినా ఈ దొంగ సాక్ష్యాలు కాదు, జనక మహారాజు గారు కళ్ళు మూసుకుంటే చాలు అవతల వాడు తప్పు చేశాడో లేదో తెలిసేది. తప్పు చేసిన వాడికే శిక్ష సుమ, అన్యాయంగా శిక్ష వేసేవారు కాదు. మా దగ్గర మీ వేషాలు ఏం చెల్లవు. కొంత యోగ సాధన చేస్తే ఒక వ్యక్తి ఎదురుగుండా ఉన్నప్పుడు వాడి మనసులో ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది కాబట్టి వాడిని సద్గురువులు అన్నారు. అందుకే ఎవడ పడితే వాడు నన్ను ఆశీర్వదించండి అన్నంత మాత్రం చేత వాడిని ఆశీర్వదించలేము. ఆశీర్వదించాలంటే వాడిలో కొన్ని అర్హతలు ఉండాలి. ఒక వ్యక్తిని గురువులు ఇతడు యోగ్యుడు, ఇతడు పుత్ర సమానుడు, ఇతడు గొప్పవాడు అని అన్నాలి అంటే ఆ వ్యక్తిని చూడగానే ఈ మనస్సులో సత్సంకల్పం కలగాలి. కలగాలంటే నీ ప్రవర్తన బాగుండాలి, నీలో వినయం ఉండాలి, సద్గుణములు ఉండాలి. అవి ఉంటే వాడిని చూస్తే వీడికి వాత్సల్యం కలిగి దీవిస్తాడు. మనస్ఫూర్తిగా దీవిస్తేనే గురువుల యొక్క దీవెన ఫలిస్తుంది. కాబట్టి పూర్వకాలంలో మహాత్ముల యొక్క లక్షణం ఏమిటంటే తప్పు చేసిన వాడిని చూడగానే కళ్ళు మూసుకుని ఓహో ఇతడు దోషము చేశాడు కాబట్టి ఇతనికి శిక్ష విధిద్దాం అని పూర్తిగా పరిశీలించి మాత్రమే శిక్ష వేసేవారు. అంతేగాని అన్యాయమైన శిక్ష ఎప్పుడు ఎవరికీ వీలా. అలా వేసిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు మహారాజులు ఉన్నారు, వాళ్ళు కూడా తప్పుడు శిక్షలు వేసినందుకు ఫలితం అనుభవించారు. యమకింకరులు భయంకరమైన శిక్షలు వేస్తారు పాపాత్ములకి. ఒక వ్యక్తి తప్పు చేస్తే యమలోకంలో మాత్రం దానికి ప్రాయశ్చిత్తం ఉండదు. యముడు తప్పు చేసిన వాడు సొంత కొడుకైన వాడికి శిక్ష వేస్తాడు. అందుకే యముడికి సమవర్తి అని పేరు. ఆయన ఎంత సమానంగా చూస్తాడంటే భార్య అయినా ఒకటే, కొడుకైనా ఒకటే, కూతురైనా ఒకటే, ఆ ఎదురుగుండా ఉన్నవాడు దేవుడైనా సరే తప్పు చేస్తే శిక్ష వేయవలసిందే. అంత కఠోరముగా ధర్మము మీద నిలబడేవాడు గనక ధర్మరాజని, అందరి ఎడలా సమానంగా ప్రవర్తిస్తాడు గనక సమవర్తి అన్నారు. రేపు పొద్దున ఎవడైనా యముడి దగ్గరికి వెళ్ళి యమధర్మరాజా నేనేదో తెలియక భూలోకంలో ఉన్నప్పుడు తప్పు చేశాను, ఈ ఒక్కసారికి క్షమించవా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటే ఆయన ఒప్పుకోట. ఇప్పుడు ఈ శిక్ష అనుభవించి అప్పుడు భూలోకంలోకి వెళ్ళి మళ్ళీ తప్పు చేయకుండా ఉండంటాడు ఆయన. అలాంటి యమధర్మరాజు గారి శిక్షల నుంచి తనను తాను రక్షించుకోవడానికి పాపాత్మునికి ఏదైనా మార్గం ఉన్నదా అని సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు. అప్పుడు సూత మహర్షి ఒక అద్భుతమైన కథ చెబుతున్నా వినండి. తెలుసో తెలియకో మానవుడు కొన్ని భయంకర దోషాలు చేసినా ఆ దోషాలకి ఒక్క నారాయణ స్మరణమే ప్రాయశ్చిత్తం. మహాపాపాత్ముల్ని కూడా ఉద్ధరించేది నారాయణ నామస్మరణం. పూర్వం కన్యాకుబ్జం అనే ప్రాంతంలో అజామీళుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు. వాడు పుట్టడానికి బాగా వేద పండితుల కుటుంబంలో పుట్టాడు. మంచి పండితుడైన తండ్రి కడుపునే పుట్టాడు. కన్యాకుబ్జంలో ఓ ఇద్దరు దంపతులు ఉండేవారు. భార్య ఉత్తమురాలు, భర్త ఉత్తముడు. భర్త 4 వేదాలు చదువుకున్నాడు, చాలా సంస్కారవంతుడు. ఇంకా భార్య సంగతి చెప్పక్కర్లా. వాళ్ళు ఏ జన్మలో ఏ పాపం చేశారో వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాడు నీచాతి నీచురాలైన గోవు మాంసం కూడా తినేటటువంటి నిత్యం కళ్ళు తాగే ఒక బోయేదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక తొత్తుని మత్తుడై పత్నిగా వరించి దానితో 88 తన వయస్సు వచ్చేదాకా కాపురం చేశాడు. ఇంకా వాడి పాపాలు అన్నీ నీకవు. ఈ ప్రపంచంలో ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ గోమాంస భక్షణకి ప్రాయశ్చిత్తం చెప్పట్లేదు శాస్త్రాలు. ఆవు మాంసం తిన్నవాడికి, ఎద్దు మాంసం తిన్నవాడికి మాత్రం ప్రాయశ్చిత్తం ఉండదు. తక్కిన అన్ని మాంసాలకి ప్రాయశ్చిత్తం ఉండదట. అహరికి మనిషిని తిన్నా ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ ఆవుని తిన్న దానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. ఆ గోమాంసం కూడా తిన్నాడు దానితో కలిసి. 16 పిల్లల్ని కన్నాడు. వాడికి 88 వచ్చాయి. వాడికి 88 వచ్చే సమయానికి వాడికి 8 కొడుకున్నట్ట. అంటే 88 కూడా వాడికి పిల్లాడు పెట్టాడు. ఆఖరి కొడుకు అంటే వాడికి బాగా ఇష్టం. వాడికి మాత్రం నారాయణ అని పేరు పెట్టాడు. ఈ దరిద్రులు నాస్తికులు ఉంటారే, వాడు నాస్తికుడు, వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు. ఎందుకంటే వాడికి నారాయణ అనే పేరు అసలు.
ఎంతో పవిత్రమైన నారాయణ శబ్దాన్ని కంపుచేసేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలి మనం. నీకు ఇష్టం లేదు దేవుడు అంటే, ఇంకెందుకంటే మనం మన పురాణాల గురించి రోజు శ్రీరామనం వస్తుందా అప్పుడే రాముడు లేడు అంటాడు, రామాయణం లేదంటాడు, కృష్ణాష్టం వచ్చిన రోజు కృష్ణుడు లేడని చర్చలు పెడతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా సమర్థించకూడదు. మన దేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద పొరపాటు ఏమిటంటే, అందరినీ ఉపేక్షించి ఊరుకుంటున్నాం. హిందువులకు ఉన్న ఈ సాధు లక్షణం వల్ల చాలా కాలం నుంచి దెబ్బతింటున్నాం. రాముడి కోసం ప్రాణం ఇవ్వాలి, కృష్ణుడి కోసం ప్రాణం ఇవ్వాలి, పోతే పోతుంది బోడి ప్రాణం. ఏమవుతుంది, మహా అయితే తీసుకెళ్ళి జైల్లో పెట్టమనండి, పెడితే అక్కడ కూడా కంచిపేటాధిపతుల్లాగా జపం చేసుకోండి, ఏం కొంపేం మొలగదు. కానీ ఆ రాముడిని కృష్ణుడు తిడుతుంటే మన ఇంట్లోకి వెళ్ళి మన పంచపక్ష పరమాన్నాలు తింటే రేపు పొద్దున శరీరం విడిచిపెట్టాక యమకింకరు నోట్లో మలమూత్రాలు పోసి శిక్షిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎంత పవిత్రమైన రామాయణం అంటే, ఎంత పవిత్రమైనది భాగవతం అంటే. వీటిని లేవంటారా దౌర్భాగ్యులు? లేవనుకున్నప్పుడు ఈ దేశం వదిలిన పోవాలి, లేదా ఈ దేవుడికి సంబంధించిన చర్చ చేయకండి. మీకు ఇష్టం లేకపోతే, మనకి ఇష్టం లేదు ఒక దేవుడి మీద, దాని మీద మనకి చర్చ ఎందుకు? ఉన్నాడో లేడో నీకెందుకు? ఉన్నాడని నేను చూస్తున్నాను, లేడని నువ్వు అంటావు, దీనికి ఏమి ఈ వాదోపాదాలకు అంతం ఎక్కడుంటుంది? కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, అత్యంత పవిత్రమైనది నారాయణ శబ్దం. ఆ శబ్దాన్ని తెలుసో తెలియకో అజామిళుడు తన కొడుక్కు పెట్టుకున్నాడు, ఆఖరి కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు. చాలా గొప్ప నామం అది. ఈ నారాయణ నామం పెట్టడమే కాకుండా ఆఖరి కొడుకు అంటే వాడికి ఎక్కువ వ్యామోహం కాబట్టి అస్తమానం నారాయణ ఎక్కడున్నావురా, నారాయణ ఎక్కడున్నావురా అని పిలిచేవాట. ఈ చిన్న కుర్రాడికి ముసలాడి తండ్రి అవడం వల్ల విసుగ్గా ఉండేది. ఏ అత్మాటు మా నాన్న పిలుస్తాడు అని తిట్టుకునేవాడు వాడి భాషలో. వాడు దూరంగా పోయి తక్కిన పిల్లలతో ఆడుకునేవాడు. ఆడుకుంటున్న కుర్రాడు అంటే వీడికి వ్యామోహం, ముసలి తండ్రి అంటే వాడికి చిరాకు. క్రమంగా ఆ కుర్రాడికి 8 ఏళ్ళు, ఈ తండ్రికి 88 ఏళ్ళు వచ్చాయి. బతికున్న రోజుల్లో, అనగా యవ్వనంలో ఉన్న రోజుల్లో తెగ తాగేయడం వల్ల, సకల మాంసాలు తినడం వల్ల, రోజు కోడి తిని, మేక తిని, కుక్క తిని, నక్క తిని, గోవుని తిని 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 శరీరం అంతా రోగాల పుట్ట అయిపోయింది వాడికి. ఒకటే ఆయాసం దగ్గుగా ఉండేది వాడికి. 60 ఏళ్ళు దాటాక వాడికి ఆయాసం పెరిగింది, అది క్రమక్రమంగా ఇంకా పెరిగిపోయింది. కక్కు కక్కు అని దగ్గుకుంటూ ఆ శ్లేష్మం కింద విడిచిపెడుతూ బతికేవాడు. మలమూత్రాలు ఉన్న చోటనే విడిచిపెట్టేవాడు. వాడికి తలక ఇలా వణికిపోతూ ఉండేది. ఈ శిరః కంపమనే ఒక రోగం పట్టుకుంది. చెవులు విరబడలా, కంటికేం కనబడేది కాదు, తిండి తింటే అరగదు. ఇన్నాళ్ళు చేసిన పాపములన్నీ రోగ రూపంలో అనుభవించాట. పాపీచిరాయు అని ఎందుకన్నారు తెలుసా? మహాపాపాలు చేసిన వాడు ఎక్కువ కాలం మంచం మీద పడి మలమూత్రాలు విడిచిపెడుతూ ఆ మంచంలో ఆ మలమూత్రాలు ఎత్తేవాడు లేక దగ్గు ఆయాసం పెరిగిపోతూ ఉండగా తిండి సహించక నిద్ర పట్టక కుళ్ళిపోయిన శరీరంతో పుళ్ళు పడిపోయిన శరీరంతో కృశించి కృంగి నశించిపోతాడు. అందువల్ల అన్ని పాపాలు చేయకూడదు, ఆ పాపాలు వాడు అనుభవించడం మొదలెట్టాడు. ఒక రోజున సూర్యోదయ సమయంలో, ఇంకా పూర్తిగా సూర్యుడు ఉదయించలేదు, వాళ్ళ అబ్బాయి దూరంగా ఆడుకుంటున్నాడు. వీడు మంచం మీద నిద్రపట్టక కక్కు కక్కు అని దగ్గుకుంటున్నాడు పాపం. ఆ దగ్గుకుంటున్న సమయంలో ఎదురుగుండా ఒక మెరుపు మెరిసింది. వీడు కొంచెం గుడ్డాడయ్యేటప్పటికే కళ్ళు సరిగ్గా కనబడడం లేదు. అయినా సరే ఆ మెరుపు ఎక్కడో మెరిసినట్టే అటు చూసేట. అది నిజానికి మెరుపు కాదు, ఆ మెరుపు లాంటి కాంతి మధ్యలో 2 పురుషులు కనపడ్డారు. వీడికి పోయే కాలం వచ్చిందిట. అందుకని చచ్చేటప్పుడు వాడి ప్రాణం పట్టుకుపోవడానికి కాంతిస్వరూపులైన 2 పురుషులు ప్రత్యక్షమయ్యారు. ఆ 2 ఎలా ఉన్నారు? నల్లగా చింతపండు ముద్దల్లో ఉన్నారు. వాళ్ళ వెనకేమో సూర్యకాంతి ఉన్నది, వాళ్ళు మాత్రం నల్లగా చింతపండు ముద్దల్లో ఉన్నారు. భయంకరాకారులు వారు. ఆ 2 వెనకాల కొరడా పుచ్చుకుని ఉన్న 3వాడు కనబడ్డాడు. అంటే వెరసి 3 దూతలు వాడు. పరమ పాపాత్ములు చచ్చిపోతూ ఉంటే ఆ పాపాత్ముల ప్రాణం తీసుకుపోవడానికి యమకింకరులు 3 వస్తారు. 3 యమకింకరులు కనబడ్డారంటే మనం పరమ పాపాత్ములం. 2 కనబడ్డారంటే కొంత నయ్యం. యముడు కనబడ్డాడంటే సగం పుణ్యం సగం పాపం ఉంది. ఇంకా ఏ స్వర్గలోకం నుంచో వచ్చిన కింకరులు కనబడ్డారంటే వీడు ఇంకెక్కువ పుణ్యం చేసినవాడు, తక్కువ పాపం చేసినవాడు. వైకుంఠ దూతలు కనబడ్డారంటే పద్మాగర్ గారి భాగవత సప్తాహం 7 రోజులు ఒంగోలులో ఈ కళ్యాణ మండపంలో విన్నారని అర్థం. 2 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళడానికి అందంగా ఉన్న వైకుంఠ దూతలు 2 వస్తారు, పుణ్యశీలుడు సుశీలుడు. వాళ్ళు అందమైన విమానం తీసుకొస్తారు. ఆ విమానం నేల మీద ఆనదట. మనల్ని జాగ్రత్తగా విమానంలో ఎక్కించుకుని మనల్ని కూడా అచ్చం విష్ణువు వంటి రూపంలోకి మార్చి వైకుంఠానికి పట్టుకెడతారు. ఇది భాగవత సప్తాహ మహిమంటే. ఈ మాట భాగవతంలో కనీసం 5-6 సార్లు చెప్పారు వ్యాసుల వారు. దాన్ని బట్టి ఆలోచించండి, నారాయణ స్మరణ ఎంత గొప్పది, ఆ వైకుంఠుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. కలియుగంలో నారాయణ అనడము కంటే గొప్ప అదృష్టమైన సులభమైన మోక్ష మార్గం మరొకటి లేదు. కాబట్టి వీలున్నప్పుడల్లా గోవింద నారాయణ, గోవింద నారాయణ. మళ్ళీ గోయింద అనకండి, కర్మ గోయింగే అప్పుడు గోవింద. ఆ గోవింద శబ్దానికి అర్థం ఏమిటో రేపు రాబోయే రోజుల్లో చెప్పుకుంటాం. ఇంకా మనకి ఇవాళ కాకుండా 5 రోజులు ఉన్నది. గోవింద శబ్దం కృష్ణుడికి ఎలా వచ్చింది, ఆయన ఏ లీలలు చేసి ఆ నామం పొందాడో అది ఎలాగో భాగవతం దశమస్కంధంలో మనం చెప్పుకుంటాం. ఈ యమకింకరులు మొత్తం 3 కూడా తెల్లవారుజామున సూర్యుడు ఇంచుమించుగా ఉదయిస్తున్న సమయంలో అజామీయుడు కనబడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా, కనియల్ బ్రాహ్మణుడంత్యకాలమున వీకన్ రోషనిష్ఠ్యూతులన్ ఘనపీనోష్ఠ వికార వక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్ జనసంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణికా హేతులం హననవ్యాప్తి విభీతులం ముగుర ఆత్మానేతలం దోతలం కనియల్ బ్రాహ్మణుడంత్యకాలమున. ఈ దౌర్భాగ్యుడు అజామీయుడనే ఈ విప్రుడు విప్రభ్రష్టుడు పోయే కాలం వచ్చినప్పుడు ముగ్గుర ముగ్గురిని చూచాడు, ముగ్గురిని. ఎవరు ఆ ముగ్గురు? దోతలన్ యముడి దోతలు. ఇంకా వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఆత్మానేతలు. ఆత్మలను ఆనేత అంటే పట్టుకుపోయేవాళ్ళు, మన ప్రాణమునకు తాడేసి పట్టుకుపోతారు. వాళ్ళ దగ్గర యమపాశములని ఒక పాశములు ఉంటాయి, ఆ పాశములు చేపలు పట్టడానికి ఉపయోగించే గేలాల వలె ఉంటాయి. చేపలు పట్టుకునే వాళ్ళు గేలం వేస్తారు చూసారుగా, గేలానికి ఒక ముళ్ళు, ఆ ముళ్ళుకి ఏదో ఇంత మాంసం మొక్క ఏదో పెడతాడు, అలా వేస్తాడు నీళ్ళల్లో. వెయ్యగానే ఏమవుతుంది, ఈ గేలానికి ఉన్న మాంసం మొక్క కోసం చేప వచ్చి టక్కును పట్టుకుంటుంది, పట్టుకుంటే దాని గొంతుక్కి ముళ్ళు అడ్డం పడుతుంది, ఇక తర్వాత ఇదే మాంసం అయిపోతుంది. తిండి కోసం వచ్చి తిండి అయిపోతుంది పాపం చేప ఈ గేలమునకు చిక్కుకుని. అలా గేలంతో మనం చేపను ఎలా పట్టుకుంటామో, మన ప్రాణం అనేటటువంటి చేపని గేలంతో లాగినట్టుగా లాగి పట్టుకుపోవడానికి వాళ్ళ దగ్గర తాళ్ళు ఉంటాయన్నమాట. ఆ తాళ్ళులను యమపాశములు అంటారు. ఆ పాశం అలా వేయగానే అది వచ్చి మన గుండెల్లోకి వెళ్ళిపోతుంది. ప్రాణము సూక్ష్మముగా మన బొటనవేలు ఎంత ఉందో అంత ఉంటుందిట. మన శరీరంలో మనం చచ్చిపోయేటప్పుడు మన బొటనవేలు ఎంత ఉందో అంత కాంతి స్వరూపంగా ఉంటుంది. బయటకు వచ్చాక మాత్రం ఇంకా అది ఎలా మారిపోతుంది అంటే, వాళ్ళు ఎలా కావాలంటే అలా మారిస్తే అలా మారుతుంది. ఒక్క మన శరీరంలో ఉన్నప్పుడు మాత్రం ప్రాణం అంగుష్ట మాత్ర ప్రమాణం. ఇప్పుడు నా బొటనవేలు ఎంత ఉంది కదా, నా ప్రాణం కూడా నా బొటనవేలు అంత ఉంటుందిట. మిసమిసలాడిపోతూ మిలమిలమిలమిల వెలిగిపోతున్న ఒక ఫ్లాష్ లైట్లో ఉంటుంది అది. ఈ కాంతిని ఈ తాడు వెళ్ళి యమపాశం ఇలా బయటికి లాగుతుంది, లాగ్గానే ప్రాణం బయటకు వస్తుంది. ఈ ప్రాణం బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, ప్రాణం ఎక్కువసేపు అలా బయట ఉండకూడదు, దానికి ఏదో ఒక ఆధారం కావాలి, ఆధారం లేకపోతే అది ఉండదు. అందుకని దానికోసం ఒక శరీరం పట్టుకొస్తారు. ఆ శరీరము యమలోకం నుంచి తేవబడిన శరీరం. యమలోకం నుంచి వచ్చేటటువంటి ఆ శరీరమునకు యాతనా శరీరము అని పేరు. అంటే పాపాత్ముడి ప్రాణం ఆ శరీరంలో ప్రవేశపెట్టి దాన్ని యముడి దగ్గర నిలబెడతారు. ఆ శరీరమునకు శిక్షలు వస్తాయి. శిక్షలు అనుభవించేది శరీరమైన లోపల మన ఆత్మ ఉండడం వల్ల వీడికి ఆ బాధలు చాలా తీవ్రంగా ఉంటాయి, గిజగిజలాడిపోతాడు వాడు. ఈ యాతనా శరీరం అన్నదే ఈ పాపాత్ముల ప్రాణం ప్రవేశపెట్టబడే శరీరం. అది స్త్రీ రూపము కాదు, పురుష రూపము కాదు, నపుంసక రూపము కాదు, అదొక విచిత్రమైనది. దానికి మలమూత్ర ద్వారాలు కూడా చిత్రంగా రంధ్రాల రూపంలో ఉంటాయి. ఆ శరీరం దుబ్బుగా నల్లగా ఒత్తుగా ఉంటుంది, భీకరంగా ఉంటుంది. దాన్ని నరికేసినా మళ్ళీ అతుక్కుపోతుంది. ఆ శరీరాన్ని ముక్కల ముక్కల కింద కొట్టేస్తున్నప్పుడు వాడు బాధపడి ఏడుస్తాడు, మళ్ళీ కాసేపటికి ఆ ముక్కలు అతుక్కుపోతాయి. అందుకే యమయాతనలు అనుభవించేవాడికి చావు రాదు కానీ బతకలేడు, చచ్చేసావంటేది అనమాట. మనం అంటే ఓ దెబ్బ కొడితే చచ్చిపోతాం కాబట్టి గొడవ వదిలిపోతుంది, వాడు చావడం. దెబ్బలు అనుభవిస్తాడు, బాధపడతాడు, మళ్ళీ శరీరం అతుక్కుపోతుంది, మళ్ళీ కొడతారు. అలాంటి యాతనా శరీరం ఒకటి యమకింకరులు తెచ్చారు. అందులోకి వీడి ప్రాణం ప్రవేశపెట్టడానికి, ప్రాణం తీసుకుపోవడానికి యమపాశం తెచ్చారు. ఇలా ప్రాణములను పట్టుకుపోయేవాళ్ళు వాళ్ళు. ఆత్మానేత అంటే ప్రాణములను వెలికి తీసి పట్టుకుపోయేవారు. ఆ దూతలు 3 ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారట, రోషనిష్ఠూతులు. వాళ్ళు కోపంతో పళ్ళు పట పట కొరుకుతున్నారు. రారా దుర్మార్గుడ, భూలోకంలో ఉన్నప్పుడు రాముడిని తిడతావా, కృష్ణుడిని తిడతావా, దేవుళ్ళ మీద చర్చ పెడతావా, వేదాలు లేవంటావా, జ్యోతిషం లేదంటావా, గ్రహణం లేదంటావా, రారా రారా అని వాడి మీద కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తూ చూస్తారు.